సమూహం మాత్రమే అని ఒక భావన ఏర్పడిపోయింది. పంకజము అంటే పద్మము, కానీ పంకజము అంటే పద్మము కాదు. పంకజము అంటే మట్టిలో పుట్టింది ఏదైనా పంకజమే. అంచేత ఒక విధంగా మనం కూడా పంకజాలే. ఈ చేపలు పంకజమే. ఏమైపోయింది అంటే గాయత్రి మంత్రము ఓ 24 కానీ పంకజము అంటే మనకి బుర్రలోకి ఎప్పుడైనా వచ్చేది ఏంటంటే పద్మం అనే రెండు అర్థాలు బుర్రలోకి ఎక్కడలేదు మనకి. గాయత్రికి కూడా ఇదే గతి పట్టించాం మనం. గాయత్రి అంటే తత్ సవితురణ్యం భర్గో దేవస్య ధీమని ధియో యోన ప్రచోదయా. గాయత్రి కాదు, గాయత్రిని ఇండికేట్ చేసేటటువంటి ఒక శబ్దజాలం. శబ్దజాలము వస్తువు కాదు, వస్తువుని అది ఇండికేట్ చేస్తుంది. ఇంకాస్త మనకి అవగాహన పెరిగితే ఆ వస్తువు యొక్క గుణధర్మాలను తెలుపుతుంది. కానీ ఉప్పు 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 అని ఎంత అనుకుంటే మాత్రం ఏం లాభం, ఏం లాభం లే. ఆ ఉప్పు లక్షణాలను అర్థం చేసుకుని ఆ ఉప్పుని ఉపయోగించుకోవటం మనం ప్రకృతిలో నేర్చుకోవాలి. గాయత్రి కూడా అంతే. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ గాయత్రి, ప్రకృతిలో ఉన్నటువంటి ఒకనొక శక్తి. ఎలాంటి శక్తి అది అంటే ప్రకృతిని మొత్తాన్ని శాసిస్తున్నటువంటి సూర్యశక్తికి. అది సింబాలిక్ కూడా కాదు, సూర్యశక్తే అది. కానీ ఆ సూర్యశక్తిని ఉపయోగించుకోగలిగితే ఇప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి ఒక శక్తి కొత్తగా 1911-1912 ఆ మధ్యన యాటమిక్ ఎనర్జీ. అంతకుముందు ఆ శక్తి ప్రపంచంలో లేదు, అంటే ఉపయోగపడే రీతిలో. మెల్లిగా అది బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు దానికి మేము సైన్స్లో ఇచ్చేటటువంటి ఫార్ములా ఏంటి అంటే E=mc² 3 అక్షరాలు. ఇచ్చేత ఆ మంత్రం ఏంటి అంటే 3 అక్షరాల మంత్రం అని చెప్పుకోండి మీరు, మాకే అభ్యంతరం లే. కానీ మీరు E=mc² అని ఎన్ని కోట్ల సార్లు జపం చేస్తే మీకు యాటమిక్ ఎనర్జీ వస్తుందని మీ ఉద్దేశం? మరి అదే మూర్ఖత్వం మనం ఆధ్యాత్మిక జగత్తులో కూడా 1000 సంవత్సరాలు బట్టి చేస్తూనే ఉంటున్నాం. కానీ E=mc² అనే ఫార్ములా తెలియకపోతే పరమాణు శక్తిని మీరు ఉపయోగించుకోలేరు, అది కరెక్టే. అంచేత గాయత్రి మంత్రాన్ని మననం చేయాల్సిందే, గాయత్రి మంత్రాన్ని మీరు జపం చేయాల్సిందే. జపం చేయకుండా అది వస్తుంది అంటే కుదరదు. కానీ దాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోకుండా ఉంటే, అందుకే ఎప్పుడు కూడా ఏదైనా ఒక మంత్రాన్ని చదివేటప్పుడు ఋషి, ఛందస్సు, దేవత ఈ 3 తెలియాలి మీకు కనీసం. తెలిసిన తర్వాత వినియోగం, దేనికి మీరు దాన్ని ఉపయోగించుకుంటున్నారో తెలియాలి మీకు. అది తెలియకపోతే ఆ మంత్రాలు పెద్దగా ఉపయోగపడటం లేదు. కానీ గాయత్రి మంత్రాన్ని 3 రకాలైనటువంటి మాతృశక్తులతో పోలుస్తూ ఉంటాం. మాత అనే పేరుతో కలిపినటువంటి 3 కలుపుతూ ఉంటాం. వేదమాత, దేవమాత, విశ్వమాత, 3 రకాలైనటువంటి మాతృశక్తులతో దాన్ని పోలుస్తూ ఉంటాం. మళ్ళీ అది ఆవు మాలే అన్నది గుర్తుంచుకోండి. పేర్లలో వచ్చిన కన్ఫ్యూజన్తో బ్రహ్మాండమైన చికాకులు వచ్చేస్తున్నాయి ఆధ్యాత్మిక జీవితంలో. ఒకడు చెప్పింది ఒకడు చెప్పాడు, వాడు వీడు వేదమాత అంటాడు. వేదమాత అన్నా సర్వజ్ఞత్వం అన్నా ఒకటే. వేదాలు ఎవరి నోట్లోంచి వచ్చాయంటే బ్రహ్మ నోట్లోంచి వచ్చాయంటాం. కానీ ఆ పేరు మార్చేశారు కదా కన్ఫ్యూజన్. కానీ ఆ కన్ఫ్యూజన్ ఫిజికల్ సైన్స్ టీచ్ చేస్తున్నప్పుడు నేను పడ్డాను. నేను నార్త్ ఇండియాలోనే చదువుకున్నాను, పూర్తిగా తెలుగు అక్షరం కూడా రాదు. నా కర్మ ఏంటి అంటే తెలుగు మీడియం స్కూల్లోనే, తెలుగు మీడియం కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. చచ్చాను అన్నమాట. ఇప్పుడు హిందీ ఇంగ్లీషు తప్ప ఇంకేం రాదు. మా ఇంట్లో వాళ్ళకి నేను పడినటువంటి ఆ ఆవేదన ఆ 2 సంవత్సరాలు మీకు తెలియదు. పీడనము అంటే ఏంటో అర్థమయ్యేది కాదు. ప్రెషర్ అని నాకు తెలిసేది, పీడనము అంటే తెలిసేది కాదు. భలే పీడింపబడ్డాను ఆ మాటతో. నేను అలా పీడింపబడుతున్నా ఆధ్యాత్మిక జగత్తులో కూడా. ప్రెషరు పీడనము ఒకటే అని మనకి తెలిసి వాటి మధ్య ఉన్నటువంటి సమన్వయం మనం తెలుసుకోగలిగితే ఈ గందరగోళాలు రావు. అందుకని చెప్తున్నాను, అంత సింపుల్ మొత్తం ఆధ్యాత్మిక జగత్తులో ఏమీ గందరగోళాలు లేవు. ఉన్న గంధర్వగోళాలంతా ఎక్కడొచ్చింది అంటే పుస్తకాలలో వెతకటం మొదలెట్టాం మనం ఆధ్యాత్మికతను, శాస్త్రాలలో వెతకటం మొదలెట్టాం ఆధ్యాత్మికతను, నిత్య జీవితంలో మన శరీరాలలో ప్రకృతిలో మనము వెతుక్కోవటము లేదు. అది నేర్చుకుందాం మనం. గాయత్రి శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, గాయత్రి అంటే ఏమిటి ఆ శక్తి, సంపూర్ణ సృష్టి ఉత్పత్తికి ఏ శక్తి అయితే కారణమైనదో ఆ శక్తికి గాయత్రి అని పేరు పెట్టారు ఋషులు. గయాన్ త్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. మన ప్రాణాలను రక్షింపబడటానికి అతి స్థూలంగా కూడా మనం ఆలోచించుకున్న రెండు చాలా ప్రామినెంట్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకటి శ్వాస, రెండు సూర్యకిరణాలు. అంచేత ఈ శ్వాసని లోపలికి పీల్చుకుని వదిలేటటువంటి ప్రక్రియను కూడా అజప గాయత్రి అనే పేరుతో, సోహం సాధన అనే పేరుతో చెప్తూ ఉంటాం మనం. ఇచ్చేదంటే మన ప్రాణాలను రక్షించడానికి కావాల్సింది శ్వాస. కానీ శ్వాస మనకి ఉన్నా, అంతా బాగా ఉన్నా, సూర్యుడు ఉదయించడం మానేశాడు అనుకుందాం మనం. జీవం లివింగ్నెస్ ప్రకృతిలో ఉండదు. అంచేత సూర్యకిరణాలు కూడా గాయత్రియే, సూర్యుడు కూడా గాయత్రియే, శ్వాస కూడా గాయత్రియే. యోగ విద్య మొత్తము కూడా సూర్యకిరణ విజ్ఞానమే, సూర్యుడు యొక్క కిరణ సందోహమే. భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుంది ఈ వివరణ. అది మర్చిపోయాక ఈ లయ యోగం అని, హంస యోగం అని, హఠయోగం అని, మంత్రయోగం అని రకరకాల యోగాలు తర్వాత వచ్చాయి. కెమిస్ట్రీ ఒకటే, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, దేవుడికి తెలియాలి ప్లాస్టిక్ కెమిస్ట్రీ, ఇంకా రేపు ఫ్యూచర్లో ఎన్ని కెమిస్ట్రీలు వస్తాయో. కానీ ఇవన్నీ కూడా కెమిస్ట్రీలే. అలాగే యోగ విద్యలో ఆధారం అయినది సూర్యుడు ఒక్కడే. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన ముగ్గురు సూర్యకిరణాలు. సూర్యుడికి మొట్టమొదటి నేను ఈ యోగ విద్యను నేర్పాను. సకాలేన మహత యోగో నిష్ట పరంతప. చాలా తిరుగుతాడు శ్రీకృష్ణుడు, మాయావి చాలా ప్రేమగా ఉంటాడు అని తప్ప చాలా అందంగా తిట్టగడ్డు అని మర్చిపోతాం మనం. అవజానంతి మామూఢ మానుషీతను మాస్ చదండి. హిందుత్వం ఏం లేదు వృత్తిని అనుకుంటారు మీరు, అసలు అది పెద్ద మోసం. అసలు రాముడు నోట్లోంచి మాటలు పలికేవి కాదు. అసలు నాకు రామాయణం చదివినప్పుడు నాకు గుర్తులేదు ఎక్కడ ఆవిడని తిట్టినట్టు రాముడు. అంటే అంత బాగా చదవలేదని చేత నేను అథారిటీ కాదు దాంట్లో. నాకు తెలిసినంత వరకు రాముడు పాపం అవన్నీ తిట్టలేదు. ఈయన మాట్లాడితే అందరినీ తిట్టేవాడే. అవజానంటే మా మూఢ, మీరు పరమ మూఢులు అన్నాడు. ఎవరిని ఆయన భక్తుల్ని పట్టుకుని ఇలాంటి వాడు వాడు. దాని తర్వాత యోగుల గురించి ఇంకా అద్భుతంగా తిడతాడు. ఏమని తిడతాడు, యోగ సాధకుల గురించి భగవద్గీతలో తిట్టేది ఎలా తిడతాడు అంటే, అర్జునుడు అడుగుతాడు ప్రశ్న, యోగ భ్రష్టుడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, యోగ సాధన చేస్తున్నాడు, సాధన పూర్తి కాలేదు, చచ్చిపోయాడు, ఏంటి వాడికి కాంగతి కృష్ణ ఇచ్చింది, ఏంటి వాడికి సింపుల్ అన్నాడు. ఇంత దానికి ఇంత ఏదో పెద్ద ప్రశ్న వేశాను అనుకుంటున్నావు, చాలా సింపుల్ సొల్యూషన్ అది. చాలా డబ్బు ఉన్నవాడు అంటే ఇంట్లో పడతాడు. అథవా శుచీన యోగి కులంలో పుడతాడు అని చెప్పి ఊరుకోవచ్చు కదా. తిట్టడం అలవాటైన వాడికి తిట్టే నువ్వు తిరిగే కాదు ఊరుకోవద్దు కదా. తర్వాత ఒక చిన్న పాయింట్ పెడతాడు అక్కడ, ఏ తద్ది దుర్లభతరం. యోగి కులంలో పుట్టడం మాత్రం చాలా కష్టం అన్నాడు. ఎక్కడక్కడ వాత పెడుతున్నాడు సాధనకి, యోగ భ్రష్టుడు ఏమవుతాడు అని కదా అడిగాడు. మనం అందులో ఆ భగవద్గీతలోనే చివర ఏం చెప్తాడు, ఇంకో చోట 8వ అధ్యాయంలో చివరి దశలో ఏ ఆలోచించుకుంటో ఏ భావనతో అయితే శరీరాన్ని వదిలేస్తాడో అటు వెళ్తుంది ప్రాణం అని చెప్తున్నాడు కదా. మరి యోగ భ్రష్టుడు యోగ కులంలో పుట్టడం దుర్లభతరం అంటాడు, చాలా కష్టం అంటాడు. అది ఎందుకు కష్టం అన్నాడు అంటే, యోగము యోగం కోసం చేసేవాడు చాలా తక్కువ, డబ్బు కోసం చేసేవాడు చాలా ఎక్కువ. మనం కూడా సాధనలు అవి దేనికోసం చేస్తూ ఉంటే యోగం కోసం చేయం. దానివల్ల వచ్చేటటువంటి మిగతావేవో ఉన్నాయే అది ఇంపార్టెంట్. అది రావణాసురుడిని పూజిస్తే గ్యారంటీగా వస్తుంది అని చెప్తే అసలు దేవాలయాలన్నీ గ్యారంటీగా ఎగిరిపోతాయి. మీ సంగతి నాకు తెలియదు, నా సంగతి నాకు తెలుసు, నేను ఖచ్చితంగా అటు వెళ్ళిపోతాను, పార్టీ గ్యారంటీగా మార్చేస్తాను. ఇంటూ అదుకు అక్కడ కృష్ణుడు భగవద్గీత ఎంత లోతుగా వాయించాడంటే సాధకుని పట్టుకుని తిట్టాడు అక్కడ సాధకుని. మీరు యోగ భ్రష్టుడు అంటావు నాయన, యోగ భ్రష్టుడు కాదు వాళ్ళు, వాళ్ళ కోరిక ఏంటి, బాహ డబ్బు ఉండాలి అని. దాంతో యోగం మొదలెట్టాడు వాడు, అంచేది అక్కడే పుడతాడు. కానీ నిజంగా యోగ సాధకుడే అయి ఉంటేవాడు ఖచ్చితంగా యోగ కులంలోనే పుడతాడు, అందులో డౌటే ఉంది. అలాగే ఈ యోగ రహస్యాలను కూడా చెబుతూ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాదే వివస్వాన్ మనవే ప్రా. సూర్యకిరణ విజ్ఞానాన్ని ఖచ్చితంగా సూర్యుడు తర్వాత పట్టుకోగలిగేటటువంటిది ఎవడైనా ఉంటే అది మానవ శరీరం. మనవే అంటే మనువు అని కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏదైనా ఇస్తే ఇంకో గవర్నమెంట్ వాడి ఇంటికి తీసుకెళ్ళిపోతానంటే ఎట్టా? అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది ఎవరికి చెందుతుంది? అది ఇండియాకి చెందుతుంది. అంచేత మనువుకి ఏదైనా ఇచ్చింది మానవ జాతికి చెందుతుంది, మానవ శరీరానికి చెందుతుంది. భగవద్గీతలో ఇమం వివస్వతే యోగం అన్న తర్వాత ఆ మాట యొక్క అంతరార్థం ఏంటి అంటే మానవ శరీరం ఎవరికి ఉన్నా మానవ జాతి మొత్తము కూడా సూర్యకిరణానికి డైరెక్ట్ లింక్ ఉంది. ఆ లింక్ పట్టుకోండి. దాని తర్వాత సరే చెప్పుకుంటూ వచ్చాడు ఎలాగ అది డిగ్రేడ్ అవుతూ వచ్చిందో. ఆ డిగ్రేడేషన్ గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. విపరీత కరణీ ముద్ర, వీ గో బ్యాక్ టు ది సోర్స్. ఆ యోగ విద్య వెళ్ళటానికి ఈ గాయత్రి మంత్రాన్ని మనం ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు గాయత్రి మాత స్వరూపం ఎలా ఉంటుంది? మూడు ముఖాలు ఉన్నాయా, ఐదు ముఖాలు ఉన్నాయా, వెయ్యి ముఖాలు ఉన్నాయా, పది చేతులు ఉన్నాయా, ఆరు చేతులు ఉన్నాయా, వాటి అంతరార్థం ఏంటి అనేది ఈ మంత్ర సిలబస్లో మనం దాని గురించి పట్టుకోక్కర్లేదు. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే గాయత్రి మంత్రోచ్చారణ చేసిన ప్రతిసారి ఎలా చేస్తున్నాం మనం గాయత్రి మంత్రోచ్చారణ? ఓం ఆ ఉ మా భూ భువ సహ. మీనరాశికి సంబంధించినటువంటి గురుపాదుక స్తోత్రంలో స్థూల సూక్ష్మ కారణ విశ్వ తేజస ప్రాజ్ఞ భూ భువ స్వహ ఆ ఉ మ అంటే నేను చెప్పాను కదా మన యొక్క ప్రపంచ యొక్క విశ్వుడు విరాట్ ఆకారము. మన యొక్క ఉ సూక్ష్మ శరీరము, ప్రపంచంలో ఉన్నటువంటి విరాట్ సూక్ష్మ శరీరం. మన యొక్క మకారము, ప్రపంచంలో ఉన్నటువంటి విరాట్ మకారము భూ భువ స్వహ. అది వీటి మధ్య లింక్, స్థూల సూక్ష్మ కారణ శరీరాల మధ్య భూ భువ స్వహ వీటి మధ్య ఉన్నటువంటి లింకే ఆధ్యాత్మికత. ఈ లింక్ ఎలా మనం పట్టుకోగలుగుతున్నాం? సూర్యకిరణాలలోంచి వచ్చేటటువంటి కిరణాల ద్వారా. ఆ కిరణాలు మనలో ఎలా మారుతున్నాయి ఇది గుర్తుంచుకోండి. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు తన్మాత్రలు, ఐదు ప్రాణాలు, మనోబుద్ధి చిత్తాహంకారాలు, ఇది మొత్తం మానవ శరీరం యొక్క నిర్మాణం. 24 తత్వాలు అనుకోండి, 24 మీరు ఏదైనా పేరు పెట్టుకోండి వాటికి. కానీ మంత్రోచ్చారణ మీరు చేస్తున్నప్పుడు నా యొక్క ఈ 24 శక్తులు ప్రపంచంలో ఉన్నటువంటి వీటికి కంపారిటివ్గా, వీటికి కంపారిటివ్గా అనకూడదు మనం, వీటికి సప్లిమెంటరీగా, లేకపోతే కాంప్లిమెంటరీగా, లేకపోతే సప్లిమెంటరీ ప్లస్ కాంప్లిమెంటరీగా ఉన్నటువంటి శక్తులతో నేను యోగము చెందుతున్నాను అనే భావనతో మంత్రోచ్చారణ చేస్తాం. కానీ ఈ భావన మీరు నిరంతరం అనుకోక్కర్లే. ఈ భావన అంతటికీ సోర్స్ ఏంటి? సూర్యుడు కదా. అంచేత ఆ సూర్యకిరణాల యొక్క శక్తి నాలో ప్రవేశిస్తూ నా యొక్క ఈ 24 ఆస్పెక్ట్స్ని ఉత్తేజితపరుస్తుంది, జాగృతం చేస్తుంది, శక్తివంతం చేస్తుంది అని నిరంతరమైనటువంటి భావనతో జపం చేస్తాం. ఈ జపం చేయటానికి రెండు లక్షణాలు చెప్పారు యోగశాస్త్రంలో. తైలధార మివాచ్ఛిన్నం, నూనెని ఒక దాంట్లోంచి ఇంకో గిన్నెలోకి పోస్తున్నప్పుడు అది ఏకధారగా పడుతూ ఉంటుంది. ఆ ధారలో మధ్యన ఎక్కడ ఖండం ఉండదు, ఏకధారగా పడుతూ ఉంటుంది. లేదా దీర్ఘంట నినాదవతి, దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే, గంట కొడుతూ ఉంటే తంగని కొడతాం, పూర్తి నడుపులు మళ్ళా కొడతారు, దాని మీద మళ్ళా సౌండ్ సూపర్ ఇంపోజ్ అవుతుంది, ఇప్పుడు వస్తున్నట్టు ఉచ్చారణ చేయండి. ఆ ఉచ్చారణ మొదటి రోజే మీకు వచ్చేది. అది మీరు ఒక 5-6 నెలలు చేస్తే తప్ప ఈ రెండు లక్షణాలు మీ జపానికి రావు, మొదటి రోజే రాదు అది. ఇది రావటానికి మీరు చేయాల్సిన కండిషన్ ఏంటంటే పెదవులు పెరుగుతూ ఉండండి. మీరు చేస్తున్నటువంటి మంత్రోచ్చారణ కేవలం మీకు వినిపించాలి, మీ పక్కనే కూర్చున్న వాళ్ళకు కూడా వినిపించకూడదు. అంచేత మిగతా లక్షణాలన్నీ మనం ఒక రోజులో నేర్చుకోలేం కనుక ఈ ఒక్క లక్షణం మనం ఇవాళ నేర్చుకుందాం. ఇప్పుడు 6:40 అవుతుంది కదా, 7:40 వరకు 1 అవర్. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఇవాళ నుంచి గుర్తుంచుకోండి. ఎప్పుడు గాయత్రి మంత్ర జపానికి కూర్చున్నా ఒక గంట కంటే తక్కువ కూర్చోడానికి వీలు లేదు. మీరు ఏదైనా దాని యొక్క ఫలితం రావాలి అంటే ఒక గంట చేయండి. మీరు ఏంటి చెప్తున్న కండిషను, కళ్ళు మూసుకుంటాం మనం, మొదలెట్టిన ముందు నడుము తిన్నగా ఉంచుకుంటాం, తర్వాత మీరు ఎలా కూర్చున్నారు ఏం చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు, పెదవులు కదులుతూ ఉంటాయి, సౌండ్ మీకు వినిపిస్తూ ఉంటుంది, శబ్దోచ్చారణ కావాలి, కానీ ఆ శబ్దోచ్చారణ మిమ్మల్ని దాటి బయటికి వెళ్ళకూడదు, అది లోపల 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 తిరుగుతూ ఉంటుంది. అది అది ఏమవుతుంది, ఎలా అవుతుంది, మొదటి రోజే రాదు అది. ఈ జపం కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ మంత్రాలను వాయించుకున్న తర్వాత విశ్వామిత్రుడికి కాస్త కాస్త అర్థమైంది, కానీ మనకి అంత టైం పట్టదు. దానికి కారణం కూడా ఉంది, మొదటిసారి కనిపెట్టిన వాడికిను తర్వాత చేసిన వాడికి అబ్బో చాలా తొందరగా వస్తుంది, అందుకే 3 ఏళ్ళ సిలబస్ అన్నది, అంతకంటే ఎక్విప్మెంట్ పడక్కర్లేదు. కానీ ఈ రెండు లక్షణాలు మీ మంత్ర జపంలో వచ్చాయో లేవో చూసుకుంటూ ఉండండి. ఏంటా రెండు లక్షణాలు చెప్పాను నేను, తైలధార మివాచ్ఛిన్నం, దీర్ఘంట నినాదవతి, ఇది లక్షణాలు మీరు ముందు పట్టుకోవడానికి ట్రై చేయండి. సూర్యుడితో ఆ లింక్ ఎలా వస్తుంది, మన శరీరాల్లో ఉన్నటువంటి 24 కేంద్రాలు ఎలాగ జాగృతం అవుతాయి, మీరు వదిలి కాకండి, మీకు తెలిసినా తెలియకపోయినా అది జాగృతం అవుతాయి. టీవీ స్విచ్ నొక్కి ఆ ఛానల్ నొక్కాక ఏ ఎలా వస్తుందో మనకేం తెలుసు, ఎన్ని లాటిట్యూడు వాటితో పెట్టాడు అని యాంటీనా, కానీ మనకు కావలసినటువంటి ఎఫెక్ట్స్ మనకు వస్తున్నాయి కదా. అంచేత కళ్ళు మూసుకోండి, నడుము తిన్నగా ఉంచుకోండి, పెదవిన కదులతో ఉంచండి. ఒక 3 సార్లు చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఆ చేస్తున్న దాన్ని మీరు లైన్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏ లైన్లో పెట్టుకోమని చెప్తున్నాను నేను, పెదవులు కదులుతూ ఉండాలి, శబ్దము ఉత్పత్తి అవుతూ ఉండాలి, ఆ శబ్దము మాత్రము బయటికి రాకూడదు. అంటే బయటికి రాకూడదు అంటే పక్కవాడికి కూడా వినిపించకూడదు. మొదలెట్టండి. అరో దాన్ని బట్టి ఫలితాలు వస్తాయి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు చేసినటువంటి మంత్ర జప సాధన మీరు ఇంకా మొదలెట్టలేదు. మీరు మంత్ర జప సాధన మొదలెట్టడం అంటే ఏమిటి అంటే అర్థం మీరు కూర్చున్నారు, మంత్రం మొదలెట్టారు, తర్వాత గంట అయ్యాక మీకు మెలకు రావాలి. ఈ మధ్యన మీరు అసలు ఈ బాధలు అవి ఏమి ఉండకూడదు. అంతవరకు మీకు ఏకాగ్రత కుదరనట్టే లెక్క, ఏకాగ్రత కుదరనంత వరకు సాధనలో సాఫల్యం రాదు. చేత మొట్టమొదటి చెప్పాను కదా, మనం సాధన చేస్తున్నాం అనుకునేమంటే భ్రమ ముందు మనం వదిలేసుకోగలిగి కరెక్ట్ సాధన ఏ స్థితికి మనం వెళ్ళాలో అర్థం చేసుకోండి. మంత్ర జపం మొదలెడతాం మనం, పెదవులు కదులుతూ ఉంటాయి, నాలిక కదులుతూ ఉంటుంది, శబ్దోచ్చారణ జరుగుతూ ఉంటుంది, స్పీడ్ మీ ఇష్టం. ఆ స్పీడ్ గురించి ఏం లేదు, మెల్లిగా అనుకోవచ్చు మీరు, ఫాస్ట్గా అనుకోవచ్చు, ఎంతసేపు అయినా చేయండి మంత్రాన్ని, కానీ స్పష్టంగా ఉచ్చారణ ఉండాలి, శబ్దము బయటికి రాకూడదు. బయటికి రానటువంటి శబ్దాన్ని మీరు అంతఃకరణముతో సూక్ష్మకర్ణిక మధ్యమ స్థిత ఆ సూక్ష్మకర్ణికతో వినటానికి ట్రై చేయండి. ఈ ట్రై చేయటం అనేది ఏ స్థితికి వెళ్ళిపోతుంది అంటే ఇంకా మీరు బాహ్య అంతా మర్చిపోతారు, మీకు మీకు తెలియదు. గురువు గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, ఆయన కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలు కూర్చునేవారు జపానికి, అలారం పెట్టేవారు పొద్దున్న 8 గంటలకి. 8 గంటలు మంత్రజపం చేసేవాడు ఆయన రోజుకి. ఆయన శరీరం వదిలేసే రోజు కూడా రాత్రి 12 గంటలకు జపానికి కూర్చుని 8 గంటల వరకు జపం చేసుకుని 8:02 శరీరం వదిలేశారు. ఆయన తెలుసు ఆ రోజు ఆయన శరీరం వదిలిపోతున్నాను, కిందకు జపం అనుకోలేదు ఆయన, అందులో 8 గంటల జపం. ఇంచేత జపం యజ్ఞానం జపయజ్ఞోస్మి, మీరు ఆషామాషే ఇది చేయటం లేదు సార్. చెప్పాగా భారతదేశం యొక్క అదృష్టం అనండి, దురదృష్టం అనండి, వజ్రాలతో గోడీకాయలు ఆడుకునే లెవెల్ మంది సుపీరియర్ లెవెల్ అది. అంచేత ఆ మంత్ర జపం మీరు ఇప్పుడు చేసింది చాలా గొప్పది అది, కానీ ఆ స్థితి రావడానికి ట్రై చేయండి. మీరు కూర్చున్నారు, మంత్ర జపం మొదలెట్టాం, మళ్ళా మీరు ఆ టైం ఎప్పుడైతే పెట్టుకున్నారో ఆ టైం వరకు మీకు బాహ్య స్మృతి ఉండకూడదు, అలానే తొందరలోకి వెళ్ళకూడదు. సంపూర్ణమైనటువంటి యాక్టివ్నెస్తో సంపూర్ణ జాగరూకతతో మంత్రోచ్చారణ జరగాలి. మత్తులోకి వెళ్ళకూడదు మీరు, ప్రతి అక్షరాన్ని వినాలి. 24 అక్షరాలు మీకు ఠక్ 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 అనే టైప్లో ఎలాగో తెలియదు శబ్దాలు ముద్రింపబడతాయో కాగితం మీద, మీ మనస్సు మీద ఈ అక్షరాలు ముద్రింపబడుతున్నటువంటి భావన చేసుకోండి. మీరు అలాగైనా చేసుకోండి, రకరకాల భావనలు చెప్తున్నాను మీకు, కానీ ఏ భావన అయినా జరగాల్సింది ఏంటి అంటే మీరు మంత్రజపం మొదలెట్టిన తర్వాత కరెక్ట్గా గంట అయ్యాక ఆగాలి. అంతవరకు తైలధారామివాచ్ఛిన్నం దేహండాని నాదు. దీనికి 2 మెథడ్స్ మీరు యూస్ చేసుకోండి. ఒకటి టైం పీసులు ఉంటాయి కదా గంటలు గోడ గడియారని గంటలు కొట్టేది, అదేనా పెట్టుకోండి మీరు. బెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా ఆ టైం అయిపోవని లేపేయండి అని చెప్పండి. మీకు తెలుస్తూనే ఉంది కదా, తెలుస్తూ ఉందంటే అసలు మంత్ర చెప్ప మీకు స్టార్ట్ అవ్వలేదు. మీరు బాహ్య స్మృతి కోల్పోవాలి, మంత్ర జపం నిరంతరం జరుగుతూ ఉండాలి. అంచేత ఖచ్చితంగా మీకు తెలియదు ఎంత అయిందో టైము. నాకు చెప్పే కొన్ని సంఘటనలు పెద్ద గొప్ప సంఘటనలు కాదు, కానీ అవి ఎందుకో మనసులో ముద్రింపబడి ఉండిపోతాయి. నేను ఎంఎస్సీ చదువుతున్నాను కెమిస్ట్రీ, కోటేశ్వరరావుని ఆంధ్ర నుంచి వచ్చాడు బెనారస్ హిందూ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ. ఒకరోజు ఎందుకో మధ్యాహ్నమే కాలేజీ నుంచి నేను వచ్చేసాను, హాస్టల్లో అతను రూమ్లోకి వెళ్ళాను, కప్పుకున్నాను పడుకున్నాడు. ఏమయ్యా పడుకున్నావా అన్నాను. అవును పడుకున్నాను అన్నాడు. నాకు ఎంత నవ్వు వచ్చిందో, పడుకున్నవాడు ఎలా చెప్తాడు నేను పడుకున్నానని. కానీ చెప్పేగా సంఘటన ఎందుకు ఒకసారి విపరీతమైన నవ్వు తెప్పిస్తాయి. సంఘటన ఏందే పడుకున్నావా అని అడిగాను నేను. పడుకున్నాను అన్నాడు. పడుకున్నాను అన్నవాడు అలాగే మన జపం ఉంటుంది, జపం చేస్తున్నాను అని ఎవడైనా బయట ప్రపంచంలో అది జరుగుతూ ఉంటే బాహ్య అంటే బాహ్య సంఘటనలు మీకు తెలుస్తూ ఉంటే అది జపం కాదు, నటన. మీరు కొన్ని విషయాలు ముందే చెప్పాను, నేను చెప్పిన మీకు బాధ కల్పించినా నచ్చకపోయినా కరెక్ట్గా అవగాహన చేసుకుంటే తప్ప ఆధ్యాత్మిక ప్రగతిలో ఏముండదు. ఎక్కడున్నాను అక్కడే ఉంటాం, ఉంటూ అలా ముందుకు వెళితే వెళ్తాం, లేకపోతే మనకి చేత కావటం లేదు అనుకుందాం తప్ప ఏదో గంటల కొద్ది మంత్రజపం చేసామనే భ్రమ మీకు వద్దు. గంటల కొద్ది మీరు ఎప్పుడు చేసామని ఒప్పుకుంటామంటే 12 గంటలకి గురువు గారు జపానికి కూర్చునేవాళ్ళంటే 8 గంటలకి ఏ అలారం కొడితే ఆయనకు మెరుగు వచ్చేది. అంతవరకు 8 గంటలు ఎక్కడికి వెళ్ళిపోయా నాకు తెలియదు, కళ్ళమడలా నీళ్లు కారుతూనే ఉండేది. ఆ భావవేశం ఇంత అద్భుతమైనటువంటి మంత్రాన్ని నేను ఉచ్చారణ చేస్తున్నాను. ఎంత గొప్ప మంత్రం ఇదివరకు అసలు ఆషామాషిగా మీకు అసలు ఈ మంత్రాన్ని మీకు పొందాలి అంటే తలకిందులుగా తపస్సు చేసి వచ్చి చేయాల్సి వచ్చాడు అసలు మంత్రాన్ని వింటానికి. మీరు అలాంటిది అంత ఈజీగా దొరికిపోవటం ఒక తప్పేమో, కానీ అది మీ అదృష్టం ఏమో. ఎందుకు దొరుకుతుంది అదృష్టం లేకుండా, ప్రకృతి నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతిలో మీరు ఈ మంత్రాన్ని చేయగలుగుతున్నారు అంటే ఎన్ని జన్మల ఉండే సంస్కారం మీకుందో. కానీ ఇంకా ముందుకెళ్ళండి, ముందుకు వెళ్ళటం అనేది అర్థమైంది కదా ఎలా చేసుకోవాలో మంత్ర జపం. ఈ మంత్ర జపం చేసుకున్న తర్వాత 2 ఎక్సర్సైజెస్ మీరు చేయాలి. ఆ 2 ఎక్సర్సైజెస్ ఆ తర్వాత చెప్తే మీకు ఇప్పటికే మీకు కాస్త చికాగ్గా ఉంది, ఆ సాధన మీరు చేయలేరేమో అని గంట చేయిస్తానని చెప్పి కూడా ఆదేను. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. సూర్యుడి యొక్క బుద్ధి ప్రేరేపడ శక్తి మన సహస్రారం మీద పడుతుంది. జపం అయిపోయాక చేసుకోవాల్సిన భావన చెప్తున్నాను, బుద్ధి ప్రచోదన జరుగుతోంది. ధియో యోనః ప్రచోదయాత్ అనుకుందాం మనం. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరీణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ బుద్ధి ప్రచోదనం జరిగిన తర్వాత ఆ బుద్ధే మనస్సుగా మారుతుంది మన శరీరంలో. ఆజ్ఞాచక్రం వద్ద బుద్ధి మనస్సుగా మారేటటువంటి ప్రక్రియ అక్కడ జరుగుతుంది, జంక్షన్ పాయింట్ అది. అక్కడ ఎలాంటి మన మానసిక స్థితి ఉండాలి? ఓం హరాం మిత్రాయ నమః, సర్వమిత్రత్వం. అందుకే విశ్వ గాయత్రి మంత్రం యొక్క ఋషి విశ్వామిత్రుడు అని చెప్తాం మనం. కానీ చాలామందికి ఒక అపోహ, విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని క్రియేట్ చేశాడని, క్రియేట్ చేయలే విశ్వామిత్రుడు కంటే ముందు వశిష్ఠుడు చేశాడు దాన్ని. ఆ వశిష్ఠుడి దగ్గర ఉన్న చూసే నేను నేర్చుకుందామని ఈయన పట్టుబట్టి పెట్టాడు. వశిష్ఠుడు చేశాడు అంటే వశిష్ఠుడికి ఎవడో చెప్పు ఉండాలి కదా. అంచేత ఆ విశ్వామిత్రత్వాన్ని సాధించగలిగాడు, అందుకు ఆయన ఋషి అయ్యాడు. మన మనస్సు, గాయత్రి మంత్ర సాధకుడు యొక్క మనస్సు, ఓం హ్రాం మిత్రాయ నమః. ఈ మంత్రాలు కూడా గుర్తుంచుకోండి మీరు. ఈ గాయత్రి మంత్రం జపం ఒక గంట చేసిన తర్వాత ఈ సాధన చేయాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు చేయిస్తారు, మీ చేత ముందు అర్థం చేసుకోండి ఏం జరుగుతోంది. ఓం భూభువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. బుద్ధి ప్రేరణ చెందుతోంది, ధియో యోనః ప్రచోదయాత్. సహస్రారంలో ఉన్నటువంటి ధీశక్తి ప్రేరణ చెందుతుంది. ఎవరి ద్వారా? సూర్యుడి ద్వారా. ధీశక్తి ప్రేరణ చెందుతుంది అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ విధంగా అయితే మనకి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయో, ఈ రెండింటిని లింక్ చేసేటటువంటి సెంటర్స్ 10 ఇక్కడ ఉన్నాయి. సైన్స్ దాన్ని చెప్తూనే ఉంటుంది. ఆ 10 గాయత్రి యొక్క 10 భుజాలు, దశభుజ గాయత్రి యొక్క, అవి 10 యాక్టివేట్ అయ్యాయి అని. యాక్టివేట్ అయ్యాక ఏమవ్వాలి? ఈ యాక్టివేట్ అయినటువంటి బుద్ధి నెగిటివ్గా వెళ్తుందా పాజిటివ్గా వెళ్తుందా? రామాయణం మొత్తం గాయత్రి మంత్ర దర్శనమే. దశ కంఠుడా దశరథుడా ఎటు వెళ్తుంది అన్నది. మాటల ద్వారానే చేస్తావా లేకపోతే ఏదైనా చేతల్లో ఉందా అని వాగ్దానాలు చేస్తూ ఉంటారు కదా చాలామంది లీడర్స్, ఇచ్చేసేస్తాం అది చేసేస్తాం. అందరూ దశకంఠులే, కంఠం దాటి ఆచరణ ఏమి మార్పు ఉండదు. దశరథుడు ఈ శరీరం అనేటటువంటి రథంలో చెప్పింది చేసేటటువంటి, అంటే ఈ 10 పాయింట్స్ కూడా ఎలా ఉండాలి? ఓం హ్రాం మిత్రాయ నమః, మిత్రత్వానికి సంబంధించినట్టు ఉండాలి. ఆజ్ఞాచక్రం దగ్గర ఆ భావన, ఈ ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి ఎప్పుడైతే ఆ మిత్రత్వ భావన వస్తుందో దాని ప్రకటీకరణ కూడా కంఠం ద్వారా జరుగుతుంది. శుద్ధి, మీరు నాకు స్నేహితుడే వాడు నిజమే, కానీ మీ మాటల్లో కూడా ఆ స్నేహ భావన పలకాలి. త్రికరణ శుద్ధి అని చెప్పాను కదా, మనస్సును సమర్పించుకున్న తర్వాత వాక్కుని సమర్పిస్తున్నారు. దేనికి సమర్పిస్తున్నారు? ఆ మిత్రత్వానికి సమర్పిస్తున్నారు. అంచేత మిత్రత్వానికి సమర్పించినప్పుడు ఆ రవము, ఆ శబ్దము, మిత్రత్వముతో కూడినటువంటి శబ్దము నా స్టెప్ వైజ్ మళ్ళా రిపీట్ చేస్తూ ఉంటాను, ఆ భావన అర్థం చేసుకుంటూ ఉండండి. ఓం భూభువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ప్రేరణ చెందినటువంటి బుద్ధి మిత్రత్వాన్ని మనస్సులో పెంచుకుంటుంది. ఓం హ్రాం మిత్రాయ నమః. ఆ మిత్రత్వము నా వాక్కు ద్వారా బహిర్గతమవుతోంది. ఓం హ్రీం రవయే నమః. అటువంటి వాక్, మిత్రత్వంతో కూడినటువంటి వాక్కే స్పృశించగలదు ఎవరినైనా, ఎవరినైనా ముట్టుకోగలదు, స్పర్శకు సంబంధించినటువంటి కేంద్రము అనాహత కేంద్రము, వాయు కేంద్రము హృదయము. హృదయంలో ఏదైనా ఒకటి స్పృశించాలి అంటే ఈ రెండు లక్షణాలు ఉండాలి. మీ వాక్కి మిత్రత్వంతో కూడినటువంటి ప్రచోదన చెందినటువంటి వాక్కు మాత్రమే మీ హృదయాన్ని స్పృశిస్తుంది. మంచి కోరినటువంటి వాక్కు, హితవు కోరినటువంటి వాక్యం మన హృదయాన్ని స్పృశిస్తుంది తప్ప మిగతాది స్పృశించదు కదా. ఆ స్పృశించటం వల్ల ఏం చేస్తుంది? అది మనలో ఉదాత్తమైనటువంటి భావాన్ని స్రవింపజేస్తుంది. సూర్యాయనం. ఓం హ్రూం సూర్యాయ నమః. హృదయం దగ్గర అనాహత చక్రం. ఈ అనాహత చక్రము ఎక్కడి నుంచి వచ్చింది గుర్తుంటుంది కదా. బుద్ధి ప్రేరణ చెందింది, ప్రచోదన చెందింది. ఆ ప్రచోదన చెందినటువంటిది మిత్రత్వముతో కూడినటువంటి మనస్సుగా మారి, మిత్రత్వముతో కూడినటువంటి వాక్కుగా మారినప్పుడు మనలో సూర్యాయ నమః మంచి మంచి భావనలను స్రవింపజేసింది. ఓం హ్రూం సూర్యాయ నమః. ఆ సూర్యత్వము మనో వాక్కాయ కర్మల స్పర్శ వల్ల ఏం జరిగింది? జగో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం హ్రాం మిత్రాయ నమః. ఓం హ్రీం రవయే నమః. ఓం హ్రూం సూర్యాయ నమః. ఓం హ్రైం భానవే ప్రతి చోట ఎప్పుడైతే ఆ సర్వాంతర్యామే కనిపిస్తాడు, ప్రతి చోట ఎప్పుడైతే ఆ గురువే మనకి కనిపిస్తూ ఉంటాడు, సర్వత్రా ఆ అభిరుచే మనకు కనిపిస్తుంది, ఆ టేస్టే మనకు కనిపిస్తుంది. ఆ టేస్ట్ స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటి ఆ రుచి. ఓం హ్రౌం ఖగాయ నమః మంత్రమని, ఖగాయ నమః అంటే ఆకాశంలో విచరణ కలిగేటటువంటి శక్తి. ఈ నాలుగు పాయింట్స్ ఎప్పుడైతే మీలో వస్తాయో ఆకాశంలో విచరణ కలిగేటటువంటి శక్తి మీకు సహజంగానే వస్తుంది. అభిరుచి ఎప్పుడైతే ఉంటుందో చేయలేనటువంటి పనులు మీరు చేస్తారు. గురువుల యొక్క చరిత్ర మీరు చదువుతున్నప్పుడు ఆయన గురువు ఆయన్ని స్పృశిస్తాడు. మా గురుదేవుల జీవితంలో జరిగినటువంటి సంఘటనే నేను ఎక్కువ బాగా చెప్పగలను. అది అందరి గురువుల యొక్క చరిత్రలోనూ ఖచ్చితంగా జరుగుతుంది. అంచేత పేర్లు మారుతాయి తప్ప సంఘటనలు ఏం మారవు. హిమాలయాలలోకి గురుదేవుల్ని ఆయన గురువు గారు తీసుకెళ్తారు. పూర్ణిమ రోజు రాత్రి. సరే నీకు మిగతా ఋషుల్ని నేను దర్శనం చేయిస్తానని చెప్పి ఆయన ఇలా చేపెట్టుకుని పదార్థాడు. నడుస్తాడు ఆయన సగం దారిలో చూస్తే ఆకాశంలో నడుస్తున్నాడు. ఇలా హిమాలయాల కొండల్లో నడవటం లేదు ఆ రాళ్ళు రప్పల మీద అయినా ఆకాశంలో నడుస్తాడు. హ్రౌం ఖగాయ చాలా సహజం. అది మీరేం కంగారు పడి ఇది చాలా గొప్ప అనుకోకండి. మాట్లాడటం అనేది ప్రపంచంలో చాలామంది జీవులకి రాదు, కానీ మీకు వచ్చు కదా. మీరు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళతో పోల్చి చూస్తే చేత ఆకాశ గమనం ఏదో పెద్ద గొప్ప ఏం కాదు. టెక్నిక్స్ తెలిస్తే, కానీ టెక్నిక్కి ముందు ఇది కావాలి. ఏమేం కావాలి? ఓం హ్రాం మిత్రాయ నమః. ఓం హ్రీం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం హ్రైం భానవే నమః. ఓం హ్రౌం ఖగాయ నమః. బుడ్డుకి కిందన రెండు అంగుళాల కిందన ఆ సెంటర్ స్వాధిష్టాన చక్రము. ఇది ఎప్పుడైతే మనలోకి వస్తుందో ఆకాశంలో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి అభిరుచిని మనం ఎప్పుడైతే పట్టుకోగలుగుతావో అప్పుడు మన చుట్టూరా ఉన్నటువంటి వాతావరణము స్వర్గీయ వాతావరణంగా పోషణ చెందుతుంది. ఆ పోషణ చెందేటటువంటి శక్తి, ఆ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శక్తికి ఉష్ణ, ఉష్ణాయనము అని పేరు. పోషణ చెందిస్తుంది కనుక ఓం హరః ఉష్ణాయ నమః. ఇది మీరు చేసుకోవాలి. కానీ చేసుకోవటంలో ఈ మంత్రాలు చదివేస్తే ఏం లాభం లేదు. మంత్రాల వెనకాతలు ఉన్నటువంటి భావం మీలోకి ప్రతిస్పందించాలి. ఆ భావం రావాలి. ఆ భావాన్ని మీరు అర్థం చేసుకున్నారు కదా, మళ్ళీ చెప్తాను నేను ఒకసారి, వినండి జాగ్రత్తగా. విన్న తర్వాత రెండు మూడు సార్లు మీరు ప్రాక్టీస్ చేద్దరు కదా దాన్ని. ముందు బుద్ధి ప్రచోదన, ధీశక్తి ప్రచోదన. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. ఆ ప్రచోదన చెందినటువంటి బుద్ధి మనస్సులో మిత్రత్వాన్ని నింపుతోంది. ఓం హ్రాం మిత్రాయ నమః. అందువల్ల నా వాక్కు ద్వారా మిత్రత్వాన్ని నేను బయటికి తెలియజేస్తున్నాను. ఓం హ్రీం రవయే నమః. ఆ స్నేహపూరితమైనటువంటి వాక్కులు ఇతర హృదయాలలో అమృతమైనటువంటి స్పందన కలగజేస్తుంది, స్పర్శ కలగజేస్తుంది. ఆ స్పర్శ వల్ల ఇతరుల్లో ఉన్నటువంటి ఆ జ్యోతిని నేను దర్శించగలుగుతున్నాను. ఓం ఆ జ్యోతి దర్శనం వల్ల ఆకాశగమన సిద్ధి లభిస్తుంది. ఓం హరౌ ఖగాయ నమః. దీని ద్వారా ప్రపంచాన్ని పోషించగలుగుతున్నాను నేను. ఓం హరః పూష్ణే నమః. పూష్ణే నమః, పూష్ణాయ కాదు, పూష్ణే నమః. గ్రామటికల్ కరెక్షన్ అంతకంటే ఏం లేదు, కానీ భావం అదే. ఉచ్చారణ ఏం చేసినా పర్వాలేదు, భావం అర్థమైంది కదా. మళ్ళీ ఇంకొకసారి ఆ మంత్రాలు భావం చెప్పకుండా చెప్తాను నేను, తర్వాత మనం అందరం కలిసి చేద్దాం. పూష్ణే నమః భావన ఏంటి అంటే, ఈ విధమైనటువంటి అమృతత్వం అయినటువంటి అభిరుచి వల్ల, ఆకాశగమన స్థితి వల్ల నేను అందరిలోనూ కూడా పోషించగలుగుతున్నాను అమృతత్వాన్ని. 15 అధ్యాయంలో చెప్తాడు, ఆ చంద్రకిరణాల ద్వారా అన్నిట్లోనూ ఉన్నటువంటి రసాలను, ఔషధాలను నేను పోషిస్తున్నాను అని. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య స్పృశించగలగటము, అందరిలోనూ అదే ఆత్మను దర్శించగలగటం. ఆకాశగమన సిద్ధి. గాయత్రి మంత్రం చెప్పం అయిపోగానే దీన్ని మీరు కిందకి దింపుకోవాలి. దీన్నే పంచీకరణము అంటాం వేదాంత భాషలో. అంటే ఆ సూర్యకిరణాలలోంచి మనస్సు, మనస్సు నుంచి ఆకాశతత్వము, ఆకాశతత్వం నుంచి వాయుతత్వము, వాయుతత్వం నుంచి అగ్నితత్వము, అగ్నితత్వం నుంచి జలతత్వము, జలతత్వము నుంచి పృథ్వీతత్వము, పంచీకరణమే కింద దిగేది మొత్తము సృష్టి నిర్మాణ క్రమము దీని ద్వారా మీకు అర్థమవుతుంది మిల్లిమిల్లిగా. అదంతా మనం ఒకే క్లాస్లో కాదు, నెక్స్ట్ మంత్లో మనం దీన్ని రివర్స్ ప్రాసెస్ సూక్ష్మీకరణం అని చెప్తాం, కింద నుంచి పైకి ఎక్కుతాం నెక్స్ట్ మంత్. అది ఇది మాత్రం మీరు బాగా అలవాటు చేసుకోండి. ఈ అలవాటు ఎంత బాగా ఉండాలి అంటే ఓం హ్రౌం అంటే ఏ మంత్రం వస్తుందో తెలియాలి మీకు. ఖగాయ నమః అంటే ఎక్కడ వెళ్ళింది అది? స్వాధిష్టాన చక్రం దగ్గరికి వెళ్ళింది. ఓం హ్రూం సూర్యాయ నమః అనాహతం. ఓం హ్రః పూష్ణే నమః మూలాధారం. వీళ్ళు మీకు కొంచెం అలవాటు పడాలి. పృథ్వీతత్వం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం సహస్రారం. సహస్రారంలో గురుపాదకులు ఉంటాయి కనుక గాయత్రి మంత్రాన్ని గురు మంత్రము అంటాం. గురుమంత్రం గురుమంత్రమే, గురువు ఉపయోగించుకునేటువంటి శక్తే. మనం కూడా 24 శక్తుల్ని ఉపయోగించుకుంటాం. ఓం హ్రైం భానవే నమః. ఇక్కడ మణిపూర్. ఇలాగా మీరు పెర్మిటేషన్ కాంబినేషన్ మీరు మీ ఇతనే మంత్ర జపం చేసి పారాయణ చేస్తే ఏమీ లాభం లేదు. ఈ స్విచ్ని మీరు ఆపరేట్ చేసుకోగలగాలి. ఆపరేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి టెక్నిక్స్ ఇవి. అంచేత ఏ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఎక్కడ నొక్కబడుతుందో, ఏ సెంటర్ యాక్టివేట్ అవుతుందో దాన్ని చూసుకోండి. ఓం హ్రీం రవయే నమః శిష్యుడికి. ఓం హ్రౌం ఇక్కడ స్వాధిష్టం. అది బాగా మీకు నలగాలి. ఇది అంత తప్ప ఆర్డర్లోనే చెప్తే తప్ప లాభం లేదు అంటే కష్టం. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మొట్టమొదటిసారి నేను ఇంగ్లీష్ డిక్షనరీ చూడటం నేర్చుకున్నాను. మీరు నమ్మరేమో, అంతవరకు డిక్షనరీ చూడటం నాకు రాదు. ఎందుకు రాదు అంటే ABCD ఎక్స్వైజెడ్ ఒక ఆర్డర్లో నేను చెప్పలేను. ఏ యాక్షన్ తర్వాత ఏ యాక్షన్ వస్తుందో నాకు తెలియదు. ఇప్పటికీ నాకు డౌటే కరెక్ట్గా నేను ఆ సీక్వెన్స్ చెప్పగలను. నేను ఏం చేయగలను ఇప్పుడు నేర్చుకుందామన్నా టూ లేట్. అంచేత సాధనలో కూడా ఇది బాగా నేర్చుకోండి. అందుకోసమే స్టెప్ వైజ్గా నేర్పిద్దామని డీప్గా వెళ్ళటం లేని. చాలా చెప్పొచ్చు కానీ ఏం చాలా చెప్పినా చివరికి మిమ్మల్ని అందరినీ సంవత్సరాంతం లోపల తీసుకెళ్ళదలుచుకున్నది ఎక్కడికి అంటే షట్చక్ర జాగరణ, పంచకోశ జాగరణ, అంటే 6, 5, 11 మూడు గ్రంథుల యొక్క భేదన. ఇది సిలబస్ మొత్తం. కానీ అదంతటికీ ఇది బేసిస్. ఈ బేసిస్ అర్థమైంది కదా. ఈ బేసిస్లో ఈ ప్రాణాయామాన్ని కూడా మనం ఒక 3 సార్లు ఇటు 3 సార్లు ఇటు ఉత్తరే ఫాస్ట్గా అనమాట రీక్యాపిచ్యులేట్ చేసేసుకుందాం. ఇడాశ్వాస తీలధారామివా చిన్నం దీర్ఘంటాని నాడవ. మంత్ర జపం మొదలెట్టాను, ఎప్పుడైపోయిందో తెలియకూడదు మీకు. ఇంకా గంట కొట్టలేదా? మాస్టర్లు చెప్పారు కదా 7 గంటలు కొట్టినప్పుడు కూర్చున్నాను, 8 గంటలు ఎప్పుడు కొడుతుందో ఏమో. సరే అది మీకు రాకూడదు. అది టైం దాటిపోవాలి. మీకు ఆ శబ్దాలు వినిపించకూడదు అనే స్థితికి నెలలో ఎదగాలి మీరు. ఆ స్థాయికి రండి, తొందరలోకి వెళ్ళిపోకండి. చాలా యాక్టివ్గా నిరంతర జాగరూకతతో మంత్ర జపం చేయాలి. మత్తులోకి వెళ్ళకండి. అస్సలు మత్తులోకి వెళ్ళే ప్రసక్తి లేదు. చాలా యాక్టివ్గా ఉండాలి. ఇది మంత్ర జపంలో మీరు పొందాల్సినటువంటి లక్ష్యం. మంత్ర జపం అయిపోగానే మీకు పంచీకరణ సాధన అని చెప్పాను. బుద్ధి ప్రచోదన, మనస్సు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. వాటికి మంత్రాలు ఉన్నాయి, సూర్యకిరణాలతో సంబంధించినటువంటి మంత్రాలు. వాటిని ఎలా పడితే అలాగే మీరు కాంబినేషన్ చేయగలగాలి. ఆ గురు అనగానే అనాహత చక్రంలోకి మిమ్మల్ని చేరుకోవాలి. హ అనగానే మూలాధారం దగ్గరికి మిమ్మల్ని చేరుకోవాలి. ఆ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. అక్కడ ఆ భావన ఇంపార్టెంట్. అక్కడ ఏ భావనతో ఉండాలో, ఎందుకంటే యద్భావం తద్భవతి అన్నది మన ప్రిన్సిపుల్. అది దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. మీరు దీన్ని పంచీకరణ సాధన అని పేరు పెట్టారు వేదాంతులు. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, సూర్యకిరణ విజ్ఞానం. కానీ సూర్యకిరణ విజ్ఞానంలో ఉన్నటువంటి తమాషా ఏమిటి, ఎందుకు అంటే ఇదంతా నేర్చుకోవటము. నేను కాశీలో ఉన్నప్పుడు 9 ఏళ్ళలో ఎంతో నా వయస్సు, గోపీనాథ్ కవిరాజుని పేరు ఉన్నాము, శిఖరాలో ఉండేవాడు ఆయన కాశీలో. చాలా పెద్ద తాంత్రికుడు ఆయన ఆ కాలంలో. ఆయన గురువు ఒకతను ఉండేవాడు, విశుద్ధానంద సరస్వతి. ఆయన గురువు దగ్గరికి పాల్ బ్రంటన్ అనేటటువంటి ఒక ఫారిన్ జర్నలిస్ట్ వచ్చాడు. ఎంతో సూర్యకిరణాలు అన్నారు, ఆ కిరణాలు అన్నారు మీరు, దానివల్ల ఏమవుతుంది అని వచ్చాడు. ఆయన వస్తే ఇల్లు తుడిచాక సాధారణంగా మనం ఒక మూల మట్టినంతా చోటు పెడతాం కదా ఎత్తివేయటానికి, తర్వాత పని మనిషి ఎవరైనా వచ్చి ఎత్తివేయటానికి వీలుగా దాన్ని తీసుకురమ్మన్నాడు. ఆ మట్టిని అసలే ఫారినర్ మట్టిని తీసుకురమ్మంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. కానీ మన చెప్పాను ఇందాక ఆల్ యోగి హ్యావ్ సమ్ తిక్క అని, అంటే ఏం చేస్తాడంటే తిక్క పరిస్థితి చెప్పింది చేయాలి కనుక ఆ మట్టిని తీసుకుని వచ్చాట. నీ చేతిలోనే పెట్టుకోవాయా అన్నాడు. పెట్టుకోవాయా అని చెప్పాక అప్పటికప్పుడు బజారుకి పంపించి 2 రూపాయలు 3 రూపాయలు ఆ కాలంలో, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటున్నాడు, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుండే, తెప్పించాక నీ ఎడం చేతిలోనే పెట్టుకో అన్నాడు. అక్కడ సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఎడం చేతిలో ఇలా ఫోకస్ చేశాడు. నీకేం కావాలన్నాడు. నీలం కావాలి, సఫైర్ కావాలన్నాడు. కోడుగుడ్డంత సఫైర్ తయారైంది అక్కడ ఆయన చేతిలో. పక్కన పెట్టి ఇంకాస్త మట్టి తీసుకో, ఇప్పుడు పరిగెట్టాడు. ఇందాక విసుకున్నాడు మట్టి తీసుకురమ్మంటే, ఈసారి పరిగెట్టాడు, ఇప్పుడేం కావాలన్నాడు. వజ్రం ఏదైనా నీ ఇష్టమే, నీకు ఏం కావాలంటే అది దొరుకుతుంది. చెక్క ముక్కకి వజ్రానికి పెద్ద తేడా ఏం లేదు. వజ్రానికి 17 కోణాలు ఉంటాయి, చెక్క ముక్కకి 5 కోణాలు ఉంటాయి, అంతే సూర్యకిరణాలలో ఉన్నట్టు. అది కావాలని నేను మీకు చెప్తున్నాను. అది సూర్యకిరణ కోణాలను మార్చగలిగితే పదార్థాలను రూపాంతరణ చేయవచ్చు. అంచేత దాన్ని తీసుకొచ్చాడు, వజ్రాన్ని తయారు చేశాడు. సరే మీరు బంగారాన్ని కూడా తయారు చేయగలరా, తయారు చేసి అంతే ముందు పెట్టుకున్నాడు. సరే ఇంటర్వ్యూ అది అయిపోయాక అది రుమాల్లో మూట పెట్టుకుని బయటకు తీసుకెళ్ళిపోతే ఆగి అన్నాడు, తీసుకురావట్లేదు అని మళ్ళీ సూర్యకిరణాలు దాని మీద పెట్టాడు. మళ్ళీ అది మట్టిగా మారి సూర్యకిరణాలతో ఇది కూడా చేయవచ్చు. ఆ సూర్యకిరణాలే నెక్స్ట్ ఏం చేయగలరు సూర్యకిరణాలతో అంటే, ఓ పౌరాన్ని తీసుకురమ్మన్నట్ట విశుద్ధానంద సరస్వతి, గోపీనాథ్ కవిరాజు యొక్క గురువు. కాశీలో అప్పుడు జీవించి ఉండేవాడు నేను. ఆయన్ని నేను చూడలేదు, గోపీనాథ్ కవిరాజుని చూశాను నేను. పౌరాన్ని ఇలాగా వీక్షించి కింద పడేసాడు. మేడం చచ్చిపోయిన ఏదో జాగ్రత్తగా చూసుకొని ఆయన చచ్చిపోయింది ఏమీ డౌట్ లేదమ్మ సరే అన్నట్ట. లెన్స్ ఉంది కదా, ఆ లెన్స్ నుంచి సూర్యకిరణాలు దాని కుడి కన్నులో పడేటట్టు చేశాడు. లేచి ఎగిరిపోయింది. సూర్యకిరణ విజ్ఞానం ఇదంతా కూడా చేయవచ్చు. మీరు కూడా ఇదే భారతదేశ సంస్కృతి యొక్క బేసిస్. ఇది నేర్చుకోవటానికి మీరు ప్రయత్నించండి. అది నేను తుమ్మాను, నాకు అప్పుడు జలుబు వచ్చింది అంటే నేను సాధన చేయలేదు అంటే నేను ఏం చేసేది, మీ ఇష్టం. కానీ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత అద్భుతమైనటువంటి విద్యను నేర్చుకుని కూడా చేతగాని దద్దమ్మల్లా ఉన్నామే భారతదేశం. ఇంత మట్టిని తీసుకొస్తే కావాల్సింది అంటే గోల్డ్ తయారు చేయగలిగినప్పుడు స్మగ్లింగ్ ఎందుకు, దొంగ గోల్డ్స్ ఎందుకు, కావాలి భూమంతా బంగారమే. అదే అందరూ చేయవచ్చు. అది తమాష. చాలామంది చేశారు గురువులు. విశుద్ధాన సరస్వతి ఇందాక చెప్పిన ధునివాల బాబా చేశాడు, శుద్ధి సాయిబాబా చేశాడు, సత్సాయిబాబా చేస్తున్నాడు. ఎవరైనా చేయొచ్చు ఇది. ఎందుకంటే వీళ్ళు గొప్ప వాళ్ళు తక్కువ కాదు, అందరూ చేసుకున్నది అదే. ఒక్కొక్క గురువుది ఒక్కొక్క స్థాయిలో చెప్పేగా అది మనం చేయగలిగే తెలియదు వాళ్ళ స్థైల్ వాళ్ళది. ఇది ఇది ఈ సాధనలన్నీ కనుక మనం చేస్తే ఇప్పుడు నేను చెప్పింది 1 మంత్ తర్వాత నెక్స్ట్ సాధన, నెక్స్ట్ సాధనలు అలాగే 1 ఇయర్ కోర్సులో చాలా దూరం ఎదగొచ్చు. కనీసం మీకు ఒకటి మాత్రం మీరు గ్యారంటీగా ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్స్గా మీ శరీరంలో మీరు మీకు దాంట్లో మన ఋషులు చెప్పింది ఏది అబద్ధం కాదు అనే నమ్మకం మాత్రం మీకు ప్రాక్టికల్గా మీరు మీరు చూసుకోవచ్చు. ఆ స్థితికి ఎప్పుడు ఎదుగుతారు అన్నది మీ సాధన బట్టి, ఆ తీవ్రత బట్టి. మా స్నేహితుల్ని వాటిని మాత్రం పాపం వాళ్ళు చాలా భయంతో వస్తారు మా ఇంటికి. వాళ్ళు రాగానే నేను ఏం చేస్తానంటే టీవీ ఏదో చూస్తూ ఉంటాను, చూస్తూ ముక్కు ముక్కు అంటాను నేను. అంటే ముక్కు మీద చేయి పెట్టుకుని ప్రాణాయామం చెయ్యాలి. వాళ్ళకి లోపల ఎంత మండిపోతూ ఉంటుందేమో, కానీ చేయగలిగేది ఏముంది. ఇవాళ కూడా చూసి ఉంటావు కదమ్మా. అది అది ఎందుకు అంటే మీరు కూడా మీ జీవితాలని సాధనలో అంతగా నిమగ్నం చేసేయండి. సాధనకి టైం పెట్టుకోకండి, 1 గంట చేశాను, 2 గంటలు చేశాను, 3 గంటలు చేశాను. చేస్తూ ఉండండి, మీరు మెలకుగా ఉన్నప్పుడల్లా చేయండి. రాత్రి మెలకు వచ్చింది, ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం చేయాలనిపించిన వేరు గాయత్రి మంత్ర జపం చేసుకోండి. ఇది ఇది చేయించగా తల తిప్పేయండి గబగబా, ఇరకెట్టకుండా స్పీడ్గా. అది జాగ్రత్త పడాలి. ఇరికెట్టే వాస్తారు, ఇరికెట్టింది అది రాస్తే నేను చేయలేనమ్మా. ఇరికెట్టి ఇరికెడుతున్నంత ఇరికెట్టుకోకుండా చూసుకోండి జాగ్రత్త. జిల్లీగా తిప్పండి. గ్రైండింగ్ ప్రాసెస్ అన్నాం మనం, మోడర్న్ పేర్లు ఇద్దాం దానికి కదా, పాత పేర్లు వద్దు వాటికి. కానీ ఇది ఏం చేస్తుందో చెప్పాను కదా మీకు. సాధారణమైనటువంటి సాధనలు కావు ఇవంతా కూడా. జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను కలిపేటటువంటి సాధనలు మీకు ఎక్సర్సైజ్. 4 రకాల పురుషార్థాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి. వాటిని దగ్గరికి తీసుకెళ్లేటటువంటి సాధనలు సాధనలను ఆశామాషిగా తీసుకోకండి. తర్వాత ఇప్పుడు ఈ సిలబస్ అంతా పూర్తి చేయక కొన్ని కామన్ డౌట్స్ నాకు కొన్ని అడిగారు కనుక వాటిని క్లారిఫై చేస్తాను. గాయత్రి మంత్ర జపం ముఖ్యం. గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు బీజాక్షరాలను ఉపయోగించకండి. బీజాక్షరాలను నేను పొద్దున్న పూట మాత్రమే ఒక్కసారి ఉపయోగించుకోమని చెప్పాను. నేను గుర్తుంది కదా మీకు, ఒకసారి దాన్ని ఉపయోగించుకుంటాం. ఆ ఉపయోగించుకుంటున్నప్పుడు ఏ భావన చేయమన్నానో చెప్పాను కదా, ఆ భావనతో దాన్ని చేయండి. మీకు మర్చిపోయి ఉంటే ఆ భావన ఇంకొకసారి నేను చెప్తాను. ఓం స్థూల సూక్ష్మ కారణ శరీరాలు భూ భువ స్వ విశ్వ తేజస ప్రాజ్ఞ, లేకపోతే విరాట్ స్థూలము విరాట్ సూక్ష్మము విరాట్ కారణముతో. దీనికి ప్లగ్ పాయింట్స్ ఏంటి, హ్రీం శ్రీం క్లీం. మనలో ఉన్నటువంటి 24 తత్సవితరువరేణి భర్గోదేవస్ ధీమే ధియోయోన ప్రచోదయా. మళ్ళీ ప్లగ్ పాయింట్ సర్కిట్ పూర్తవ్వాలి కదా. హ్రీం శ్రీం క్లీం ఓం, ఇక్కడికి ఒక కామ అనమాట. తర్వాత ఇవాళ మా మంత్రం ఉచ్చారణ చేస్తున్నప్పుడు నేను శ్రీం కావాలనే ఉచ్చారణ చేయలేదు, మర్చిపోయాను అనుకున్నారేమో కొంతమంది, మర్చిపోలేదు అని చెప్పడానికి ఇంత గ్యాప్ ఇచ్చాయని చెప్పాను. అప్పుడైతే మీకు అనుమానం వస్తుంది. కానీ ఆ మంత్రం ఉచ్చారణ చేయాలి. ఎందుకు ఉచ్చారణ చేయలేదు అది మీకు అనవసరం అది. కానీ ఈ మంత్రం మీరు ఉచ్చారణ చేస్తున్నప్పుడు మాత్రం గుర్తుంచుకోండి, శ్రీంతో మొదలెడతాం. ఓం కామ ఓం భూర్భవస్వ హ్రీం శ్రీం క్లీం తత్సవితరువరేణ్యం భర్గోదేవస్ ధీమహి ధియోయోన ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం. శ్రీం కయేయీలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం. 24 ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు, చేతనత్వానికి సంబంధించినటువంటి 16 శక్తులు. ఇవన్నీ దేని ద్వారా స్పందిస్తున్నాయా, నా హృదయం ఉంటే, నేను జీవించి ఉంటే, నాలోని సూర్యుడు ఉంటే ఓం సూర్యాయ నమః. తర్వాత అష్టగ్రహాలు అష్టదిక్కులు. ఇదైపోగానే గురుపాదుకాస్తవం చాలా సీరియస్గా చదవండి. గురుపాదుకాస్తవంలో ఇప్పుడు నేను చెప్పిందంతా ఉంది. పంచ పంచ హృషీక దేహ మనశ్చతుష్క పరస్పరం. ఇది 24 ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. దాని తర్వాత అవి బాహ్య ప్రపంచంలో ఎలా వస్తాయో చెప్తాడు. ఆ ఒక్కొక్క శ్లోకంలో చాలా ఉంది. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి శ్లోకం మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చాలా జాగ్రత్తగా చదవండి. ఆ వృశ్చిక రాశికి సంబంధించిన శ్లోకం మొత్తము రాజ విద్య రాజగుహ్యం గురించి చెప్తుంది. అంటే మీలో ఇంట్రెస్ట్ ఉండే ఎవరైనా ఇచ్చంటే మీలో అందరూ సీనియర్ సాధకులే. ఇవంతా మీకు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే స్ట్రీమ్లైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, మీరు స్టెప్ వైజ్గా క్రమబద్ధంగా ఎలా వెళ్ళాలో అనే సాధనలు చెప్తున్నాను తప్ప ఇవేమి మీకు తెలియడమేం కాదు. ఇది జగద్గురు పాదుక స్తవము, గురుపాదుక స్తవము రకరకాల పేర్లతో ఉన్నాయి. కానీ ఇది మొత్తము కూడా మీ శరీరంలో ఉన్నటువంటి ద్వాదశ రాశులకి, బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ద్వాదశ రాశులకి సంబంధం పెట్టుకునేటటువంటి విద్య, అది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత క్లాసుల్లో అది నేర్చుకుందాం. ఈ గురుపాదుక స్తవాన్ని చదువుకున్న తర్వాత దత్త ప్రదక్షిణ చేయమన్నాను నేను. మిమ్మల్ని మీరు ప్రకృతికి దత్తత ఇచ్చేసుకోండి. మీరు ఇచ్చుకున్నా ఇచ్చుకోకపోయినా ప్రకృతి చెప్పినట్టే మీరు చేయాలి. తుఫాన్ వచ్చిందంటే ఇంత పోలీసు వాళ్ళు అలర్ట్ అన్నారు, కానీ వాయించేసి ఉంటే వాయించుకొని దన్న పెట్టుండేవాళ్ళం, అంతకంటే చేసేదేం లేదు. ఇచ్చేత ప్రకృతికి మీరు దత్తత ఇచ్చేసుకునేటటువంటి ఆ 16 ప్రదక్షిణ మంత్రాలు, దానితో పాటు మీ గురువుకి సమర్పణ, తర్వాత మీ గురువులోనే అందరి గురువుల్ని చూసుకునేటటువంటి శక్తి, ఇది గురు చరిత్రలో వస్తున్నందుకు ఆ పుస్తకం తెమ్మన్నా నేను మర్చిపోలేదు. ఈ భావము ఆ గురు చరిత్రలో చదువుకోండి. 52 అధ్యాయాలు ఉన్నాయి అందులో. ఈ అనుగ్రహ మాలా మంత్రంలో ఉన్నటువంటి 52 అక్షరాలకి దానికి లింక్, మీ భావన ఇంకా అది ఎలాగే మీరు లింక్ పెట్టుకుంటారో ఏం చేస్తారో ఆ గురు చరిత్రను మాత్రం చదువుకోవటానికి ప్రయత్నం చేయండి. వారానికి ఒకసారి అది పూర్తయిపోవాలి. పారాయణలాగే చదవండి, పెద్ద సీరియస్గా మీరే కంగారు పడకండి. దాన్ని ఆ పారాయణే మిమ్మల్ని తీసుకెళ్తుంది దత్త ప్రదక్షిణలు. దత్త ప్రదక్షిణలు అయిన తర్వాత గాయత్రి మంత్ర జపం. ఆ గాయత్రి మంత్ర జపం కండిషన్ చెప్పాను కదా, పెదవులు కదులుతూ ఉండాలి, నాలుక కదులుతూ ఉండాలి, వాక్కు బయటికి రాకూడదు. ఒక మంత్రం తర్వాత ఒక మంత్రం, ఒక మంత్రం తర్వాత ఒక మంత్రం, ఒక మంత్రం తర్వాత ఒక మంత్రం, అలా అలా ఒకదాని తర్వాత ఒకటి బిల్డప్ అవ్వాలి. తీరేహింటాన్ని నాలుగు చెప్పటంలో అర్థం అది. ఆ మంత్రం మీలో డెవలప్ అవ్వాలి, ఒక విశాలమైనటువంటి వేవ్, పెద్ద తరంగంలాగా, ఒక తరంగం చిన్న తరంగం, మళ్ళా ఇంకో తరంగం, మళ్ళా ఇంకో తరంగం, అలాగా ఆ గాయత్రి మంత్ర తరంగాలు మెల్లిగా ఒకదాంతో ఒకటి క్లబ్ అయ్యి పెద్ద తరంగంగా ఓ టైడల్ వేవ్ లాగా మారి మిమ్మల్ని ముంచెత్తేయాలన్నమాట. రకరకాల భావనలు ఇవి, కానీ ఏ భావనైనా ఆ ఉద్దేశం అర్థమైంది కదా. ఆ గాయత్రి మంత్ర జపాన్ని నిరంతర జాగరూకతతో, అవేర్నెస్తో, అబ్బా ఎప్పుడు గంట అవుతుందా అని కాకుండా అప్పుడే గంట అయిపోయిందా అనిపించే లెవెల్కి మీరు ఈ నెల రోజుల్లో రావాలి. ఈ గాయత్రి మంత్ర జపం ఎక్కువగానే పంచీకరణ అని చెప్పాను నేను మీకు, ఆ మంత్రాలు గుర్తుంచుకోండి. దాన్ని ఎన్నిసార్లు చేసుకుంటారు మీ ఇష్టం, అది ఉద్దేశం ఏంటో అర్థమైంది కదా. ప్రేరణ సూర్యుడి నుంచి ప్రేరణ చెందినటువంటి బుద్ధి క్రమక్రమంగా మిత్రత్వాన్ని ప్రపంచంలో పంచాలి. మిత్రాయన అది చేసుకున్న తర్వాత కేచరి ముద్ర వేసుకోండి. ఆ కేచరి ముద్రని, ఈ నెక్ ఎక్సర్సైజెస్ని, ఈ మంత్రాలను, ఈ ప్రాణాయామాలను మీరు ఎంతసేపు చేస్తారు అన్నది మీ ఇష్టం. కానీ మినిమం ఉంది, ప్రాణాయామం మినిమం 1 గంట, గాయత్రి మంత్ర జపం మినిమం 1 గంట. ఇది మాత్రం ఆ శక్తి పరిస్థితుల్లోని మీరు తగ్గించుకోకండి. దత్త ప్రదక్షిణాలు 18 ప్రతిరోజు వేయాలి.